అప్పుడే ఆ దరిద్రుడు విడిచిపెట్టి పెళ్ళం మాట వినకపోతే ఇంకా అనవసరం, ఇంక పట్టించుకో. భర్త మాట వినకపోతే వాడి గురించి ఆలోచించదు, వైరాగ్యంతో బతురాయిగా. అలా తామరాకు మీద నీటి పట్టిలా సంసారంలో ఉండి రోజు దెబ్బలు ఆడుతూ బతుకు నరకం చేసుకోవడం కంటే మౌనంగా ఉండు అక్కడ, అది ఉద్దేశం. అంతేగాని అప్పడాల కంటే నెక్కి మీద కొట్టి చంపేసుకోమని కదా అక్కడ. మౌనేన కలహో నాస్తి, మౌనంగా ఊరుకోవాలి. రోజు పెళ్ళాన్ని తిరిగితే ఎదురు తిట్టకో, మౌనంగా ఉండు. లేదా రోజు మొగుడు కొడుతూ ఉంటే మౌనంగా ఉండి దూరంగా వెళ్ళిపో, అక్కడ ఉండడం అనవసరం, వాడు వెండదు. ఇవి కొన్ని సూక్తులు. ఎప్పుడు బాగా పరాకాష్ఠకి వెళ్ళిపోతే, అంతేగాని మామూలు చిన్న చిన్న వాటికి కాదు. ఏదో చిన్న టీ అడిగింది ఆవిడ, నేను టీ ఇప్పించనన్నాడు, అంత మాత్రంగా తలిగి పుట్టింటికి బొమ్మల్లా మాటి మరీ ఎక్కువ అయిపోతే కొద్దిగా టీ కాఫీలకి వాటికి అలిగిపోయి వెళ్ళిపోకూడదు. ముంచాజ్ఞానం ప్రజారూపం మోహతో నరకే గతి నిపతిష్యతి దేహోయం సర్వం త్యక్త్వా పనం ప్రజా. వీడు నా కొడుకు అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముంచా విడిచిపెట్టు, వీడు నా కుమారుడనే వ్యామోహం విడిచిపెట్టు. ఆ మోహం నరకానికి తీసుకుపోతుంది, నరకే గతి. ఎంత బాగా చెప్పారండి ఈ సారాంశాన్ని, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో చెబుతారు. హరిశ్చంద్రుడు శ్మశానంలో అలా తిరుగుతున్నాడు, శవాలు కాలిపోతున్నాయి. కొడుకు కోసం తల్లి, తల్లి కోసం బిడ్డ, పెళ్ళం కోసం మొగుడు, మొగుడు కోసం పెళ్ళం, ఎంతో ఏడుస్తున్నారు. అక్కడ రాస్తాడైన అపూర్వమైన పద్యం అన్నమాట. మాయామేయ జగంపు నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందును కట్టెలను కాలుతో ఆ ఎల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా. ఇది ఈ సంసారం ఉందే మాయామేయ జగత్తు, అంటే మాయతో కూడినది. ఆ మాయకి అంతం లేదు, అమేయమైన మాయ అన్నమాట. ఈ జగత్తు నిత్యం అనుకుంటున్నాడు ఈ మానవుడు. ఆ ప్రేమలో పడి మోహంలో కొట్టుమిట్టాడుతున్నాడు. నా ఇల్లాలంటాడు నా మొగుడు అంటుంది, నా కుమారుడు అంటాడు నా కూతురు అంటుంది. ప్రాణమున్నదాకా ఎంతో అల్లాడిపోతారు వీడ కోసం. వాటి మా అబ్బాయిని పెంచాలి, లేక మా అమ్మాయిని పెంచాలి, మా ఆవిడని చూసుకోవాలి, లేక మా ఆయన్ని చూసుకోవాలి, ఇడ్లీ తినాలి, పెసర టొప్పా తినాలి, అంతస్తులు కట్టాలి అబ్బా అనుకుంటాడు. ఇలా ఎంతో అల్లాడిపోయాడు ప్రాణం ఉండేదాకా. ఇప్పుడు ఈ శరీరమే అక్కడ కట్టెల్లో కాలుతోంది. ఆ పెళ్ళాం వచ్చిందా, ఆ మొగుడు వచ్చాడా, కొడుకు వచ్చాడా, కూతురు వచ్చారా, వీళ్ళు కట్టిన ఇంట్లో హాయిగా దర్జాగా కొట్టుని మా నాన్నగారు ఈ నాటికి నరకానికి వెళ్ళారా సర్కానికి వెళ్ళారా, ఎక్కడికి పోతేనే లేదు, బంగారు లాంటి ఇల్లు వదిలేసిపోయాడు, తిప్పుకోవాలాడు ఎవరికి పోకుండా అనుకుని ఆనందంగా ఆ ఇంట్లో వాడి పేరు చెప్పుకుని గారెలు పాయసం తింటారు. ఏటేటా తద్దినం పేరు చెప్పి హాయిగా తింటారు. ఇడ్లీ తినడం, కాఫీ తాగడం ఏది మానేరండి. ఎవడు పోయినా ఎవడు ఏమీ బాధ పట్టుబడి మామూలు అయ్యో అయ్యో అంటాడు రెండు రోజుల పేరు. కాబట్టి ఎవడు తప్పించడానికి రాడు. ఇప్పుడు కట్టెల్లో కాలిపోతూ ఉంటే కర్మానుభోగచ్చతి జీవ ఏక, కర్మననుసరించి జీవుడు ఒక్కడే పెడతాడు, ఒక్కడే పెడతాడు, ఎన్ని చెప్పుకున్నా అంతే. కాబట్టి నాన్న అజ్ఞానమును విడిచిపెట్టు. అజ్ఞానం మహాభయంకరమైనది. ప్రజారూపం అంటే సంతానం అనే ఘోరమైన వ్యామోహంలో మనిషిని పట్టి పారారుస్తుంది. తద్వారా మానవుడు నరకానికి పోతాడు. చిత్త చివరికి శరీరం నశిస్తుంది. సమస్తం వదిలి అడవికి పో, ఇంకెక్కడికైనా పో. మహానుభావులైన గురువులను ఆశ్రయించి ఏ పద్మాగర్ గారు పురాణం చెప్తూ ఉండకపోతారు ఆ పాఠశాలలో, అక్కడికి పో, నీకు వ్యామోహాలు పోతాయి. తద్వాక్యల్పు సమాకన్యా గంతు కామ పితాబ్రవీత్ కిం కర్తవ్యం వనే తాత తత్వం వద సవిస్తరం. గోకర్ణుడు తండ్రికి ఇంత అద్భుతంగా బాధకయ్యగా ఆత్మదేవుడు ఆలోచనలో పడ్డాడా, ఆహాహా, వీడు నాకు కుమారుడా, ఆ దైవం పంపిన గురువా, కొడుకే గురువు అయ్యాడు వాడు, ఆవు కన్న బిడ్డ అని నా సొంత బిడ్డను చూసినట్టుగా వీడు చూడక కొంత నిర్లక్ష్యం చేశాను. దానికి దుందుకారుడు కన్న బిడ్డని వాడిని ఎక్కువ ప్రేమగా చూసి వాడికి భోగాలు నేర్పాను, ఇతనికి జ్ఞానం వచ్చింది. ఏ కన్న బిడ్డ అయితేనే ఈ పుణ్యాత్ముడు నిజమైన బిడ్డ అయ్యాడు వాడు నాకు. ఆ బిడ్డ అనుకున్నవాడు వట్టి మట్టిగడ్డయ్యాడు. ఈతడు ఎంత పదునుగా అద్భుతంగా జ్ఞానబోధ చేశాడు అనుకుని ముచ్చటబడి వెంటనే కుమారుడితో అన్నాడు, కిం కర్తవ్యం వరే తాత, నాయన నీ జ్ఞానం నాకు లేకపోయింది, ఇప్పుడు అడవికి వెడతాను, అడవిలో ఉండి నేనేం చెయ్యాలో నాకు పూర్తిగా చెప్పు, అడవికి వెళ్ళి దుఃఖం నుంచి విముక్తి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఇంతకాలం మూర్ఖుండైపోయాను, తిప్పాడైన నేను మూర్ఖుణ్ణి అని అంత హాయిగా ఒప్పుకున్నాడు కాబట్టి సుఖపడ్డాడు ఆయన. ఆయన బద్ధ పొంగు అహం శఠ, నేను శఠుణ్ణి అంటే మూర్ఖుణ్ణి. ఎందుకు మూర్ఖుణ్ణి? కుమారుడనే స్నేహంలో పడి కటిక చీకటితో కూడిన లోతైన సంసారం అనే నూతిలో పడిపోయా. లోతైన సంసారం అనే నూతిలో పడి కొట్టుమిట్టాడి పైకి రాలేకపోతున్నాను, పైకి వద్దామనుకుంటూ ఉంటే పుత్ర వ్యామోహం అనే తాడు కాలిని పట్టేసింది. నూతిలో పట్టాడంటే ఒకడు పైకి వద్దామంటే నూతిలో ఏవో తాళ్ళు ఉన్నాయట, ఆ తాడు కాలికి అంటుకుంది, ఇది రాలేక అందులో మునిగిపోయాడు. అలా అయిపోయింది, నా సంసారమే లోతైన నొయ్యి, ఇందులో నా కుమారుడితో ఉన్న ప్రేమే ఆ బంధమే తాడు, అసలు సంసారం అనే లోతైన ఈ నూతిలో పడిపోవడానికి గల కారణం వ్యామోహం. ఇలా అయిపోయాను. పైగా ఈ పిచ్చ ప్రేమ, వెర్రి ప్రేమ అనేది నన్ను ఒక కారు కుంటివాణ్ణి చేసినట్టుగా చేసేసింది. ఇందులోంచి నువ్వే దయాసముద్రుడు ఉద్ధరించాలి. ఏదైనా పెద్ద బకెట్ వేస్తే అందులో కూర్చుంటే అప్పుడు పైకి లాగచ్చు. నూతిలో ఉన్నవాడిని తీయాలంటే ఏం చేయాలి? ఆ నూతిలో వీడు కూర్చోడానికి వీలున్న వస్తువు ఏదో ఒకటి పంపాలి, లేదా పగ్గం వేసి కట్టి పైకి లాగాలి. అలా లాగేవాడివి నువ్వే, ఆ శక్తి నీకే ఉంది. ఎందుకంటే నూతిలోంచి లాగడానికి దేహబలం కావాలి, ఇందులోంచి లాగడానికి జ్ఞానబలం కావాలి. ఆ జ్ఞానబలం నీలో ఉంది, అజ్ఞానబలం నాలో ఉంది అనగానే అప్పుడు గోకర్ణుడు చెప్పాడు, నాన్న నీకు వైరాగ్యం ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నది కాబట్టి చెబుతున్నా విను. దేహే స్థిమాంస రుధిరేభిమతి త్యజత్వం జాయాసుతాదిషు సదా మమతాంది ముంచ పశ్యాని సంజగదిదం క్షణభంగ నిష్ఠం వైరాగ్యరాగ రసికో భవభక్తి నిష్ఠగా. నాన్న నువ్విప్పుడు భవభక్తి నిష్ట అంటే సంసారం మీద బాగా ప్రేమతో ఉండవు. సంసారం మీద నీకున్న వ్యామోహం బహుశా ఇంకెవరికీ లేదు, అది విడిచిపెట్టు. ఎందుకని? ఈ శరీరములో ముందుగా ఏమున్నాయో చెబుతున్నా. శరీరమును భగవంతుడు ఎముకల పోగుతో ఏర్పాటు చేశాడు. అంటే ముందు లోపలున్నవి ఏమిటి? భగవంతుడు అస్థిపంజరం తయారు చేశాడు. ఈ లోపల ఉన్నవన్నీ అస్థికలు. అస్థికల మీద పైన ఏం పెట్టాడు? మాంసం పెట్టాడు. ఆ మాంసంలో నాడులు, చీము, రక్తం ఇదంతటిని నడుపుతూ ఉంటుంది అనమాట, టిక్కు టిక్కు అని. ఆ మాంస రక్తాలకి పైన చక్కగా ఒక చర్మం పెట్టాడనమాట. ముందు ఇటుకలు, ఇటుకలకి మధ్యలో సిమెంటు, పైన సిమెంట్ పోత. ఆ సిమెంట్ పోత అయ్యాక చక్క రంగులను. ఈ రంగులు ఎప్పుడు వెలిసిపోతాయో, లోపల సిమెంట్ ఎప్పుడు బయటపడుతుందో, ఆ సిమెంట్ కూడా సరైన మేస్త్రిగా ఎప్పుడు తగిలిపోతుందో, ఆ భగవంతుడు అలా తయారు చేశాడు. ఈ లోపల ఇటుకలు పెట్టాడు, ఇటుకలే ఎముకలు. ఆ మధ్యలో ఈ సిమెంట్ లాంటిది, ఈ ఎముకలకు మధ్యలో మాంసాదులు, పైన రంగులు అన్నమాట. ఇది ఎప్పుడో ఈ బిల్డింగ్ డామ్ బిల్డింగ్ వయస్సు ఎంతకాలం ఉంటుందండి? అయితే 57 ఉండొచ్చు, 75 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, మొత్తం మీద 200 ఏళ్ళు ఉండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు బిల్డింగ్ డామ్ మనకు తప్పదు. కొండలకే దిక్కులేదు, ఈ బిల్డింగ్లకి ఎందుకు? రాజాధిరాజులు పెట్టిన కోటలే శిథిలమైపోతున్నాయి, బండరాళ్ళు శిథిలమైపోతాయి. ఇంకా ఈ కండరాళ్ళు ఈ శిథిలం అవ్వ, కండరాలు కూడా శిథిలమవుతాయి. ఈ వస్తువు స్థిరం కాదు, అస్థిరమని గ్రహించు. నీ కళ్ళ ముందే నీ కళ్ళు 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 కాకుండా పోతాయి, అంటే కనిపించకుండా పోతాయి. నిన్నందరూ అసహ్యించుకుంటారు. నీ ఉంటే సువాసన నీ పెళ్ళామే, కొద్ది రోజులకి నీ దగ్గర ముసలితనంలో దుర్వాసన వస్తుంది, గెట్ అవుట్ అంటుంది, దూరంగా పొమ్మంటుంది. నీ పిల్లలు మనవలు దగ్గరికి రాడు, ముసలి వాసన వస్తుంది అంటారు. చిట్ట చివరికి శ్మశానంలో నీ శరీరం గబ్బు కొడుతుందని ఆ శవాన్ని తగలబెట్టి వస్తారు, ముక్కు మూసుకుని వచ్చేస్తారు. దరిద్రుడు అంటే తెచ్చేది ఎలా ఉందో శరీరం వాసన అంటారు. సానుభూతి ఒక్కడు చూపించడం చూడండి. మీరు ఎప్పుడైనా ఒకసారి శవాన్ని ఇంట్లో ఒక్క పూట ఉంచరిస్తామా? పూట ఎందుకు? పోగానే బయట కొడుకు పెట్టేస్తాం. టెంపరీ టెంటేది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ భావబంధం. ఏ మాత్రం దీని మీద ఎవరికి వ్యామోహం ఉండదు అన్నాడు. దొంగేడుపులే తప్ప, కళ్ళబొలే ఏడుపులే తప్ప, నిమిషం ఉంచుకోలేము, నిమిషం దగ్గర తాళలేము. ఇది తీసుకుపోవాలి. తీసుకుపోకపోతే పురుగులు పెట్టి కుళ్ళిపోయి మనిషి అంటే జీవితం అంటే విరక్తి కలిగిపోతుంది మనకి. మన పుర్రే మనం చూసుకుంటే ఎక్స్రేలు ఎలా ఉంటుంది? ఎంతో ప్రేమించిన భార్య పుర్రె చూసి జీవితం అంటే వైరాగ్యం పొందాడు ఒకడు. ఇదే ఈ పుర్రెతోట ఇదివరకు నేను కాపురం చేశాను అనుకున్నటువంటి అంత జుగుప్సాకరం ఈ శరీరం అంటే. దీని మీద వ్యామోహం విడిచిపెట్టు. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం? ఎంత అందంగా చెప్పాడండి పట్టు తుకారం. హాయి చిన్న చిన్న పదాల్లో చెప్పాడు. ఈ దేహం ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం. ఎప్పుడు దుఃఖం ఇస్తే ఎప్పుడు సుఖం ఇస్తే తెలియదు. ఈ దేహం మీద ఎందుకు నీకు సుఖం అన్నాడంటే, అహము విడిచితే ఆనందమురాటికన్నా సౌభాగ్యమురా అదనమాట. ఆ అహంకారం విడిచిపెట్టాలి, అది నిజమైన సౌభాగ్యం, అది ఆనందం అంటే. అందుకని ధర్మం భజస సతతం త్యజలోక ధర్మాన్ సేవస్స సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోష గుణ చిత్తన వాసుమత్వా సేవాకర సమగో నితరాం పిబత్వం. భగవద్భజనం అన్నిటికంటే గొప్ప ధర్మం అది ఆయన చెప్పింది. ధర్మం భజస్స సతతం త్యజలోక ధర్మాన్. ఎంత హాయిగా చెప్పాడు ఆ కుమారుడు జ్ఞాని. ఈ లోకములో ఉన్న సుఖములు, వ్యామోహములు, లౌకిక ధర్మములు విడిచిపెట్టు. భగవద్భజనం అన్నిటికంటే గొప్ప ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు భజించు. ఆ భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించు. సద్గురువుని పట్టుకో, భక్తితో నామం చెయ్యి, కథలు విను. అవి కథలు అనుకోకు, నీకున్న వ్యధలు తొలగించే నిజమైన సుధలు అవి. అవి ఎప్పటికీ కావు వృధలు. వింటున్నావా? లౌకిక ధర్మములు ఎప్పుడూ ఇబ్బంది అని కనిపెట్టు. ఎలాగో నువ్వు పుట్టావు, పెరిగావు, అనుభవించావు, ఇక వయస్సు కూడా సగం దాటిపోయింది. ఇటు ఇటువంటి దౌర్భాగ్యుడి చేతిలో చావు దెబ్బలు తినడం కంటే ఏ చెట్టు కింద కూర్చుని పుట్ట కింద కూర్చుని రామకృష్ణ అంటే ఎంతో అంతో అన్నం దొరక్కపోతుందా, పండు దొరక్కపోతుందా, మంచినీళ్లు దొరక్కపోతాయా, సన్యాసి వై వ్యామోహం విడిచిపెడితే ఎక్కడ దొరుకుతాయి, అన్ని వస్తువులు అన్ని చోట్ల దొరుకుతాయి, దొరకందంటూ ఏమి లేదు, అది సుఖభో అన్నాడే. ఎందుకు ఇంకా ధనమదాంధుల కొలువు, ఎందుకు ఇంకా ఐశ్వర్య వ్యామోహం, ఎందుకు ఈ చిత్తభ్రాంతి, ఎందుకు అమ్మ మీద ఈ కొడుకు మీద వ్యామోహం, నీకు బో అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు. సహజం భోజన భాగన పుంజమేల మానవుడికి భగవంతుడు సహజంగా తినడానికి చేతులు ఇచ్చాడు. చేతుల్లో వేయించుకు తిను వైరాగ్యంతో అడవిలో ఎవడో ఒక చేతిలో అన్నం పారేస్తారు, లేదా ఒక పండు పారేస్తారు, ఆకులు అలముడు చేతిలో వేయించుకు తిను. ఎందుకు ఇంకా బంగారపు కంతాలు వెండి కంతాలు వీటి మీద వ్యామోహం, భోజనముల కోసం ఈ భాజనం ఎందుకు అన్నాడు. కంటి కంపాలెందుకు, గిల్లులు ఎందుకు, తప్పాలెందుకు, వదిలిపెట్టి ఆయనకి చెప్పాడు, నీకు చెప్పలా, ఎవరికి ఏ ధర్మం చెప్పాలో ఒకటి చెప్తాడు. నా ధర్మం వేరు, ఇంకోటి ధర్మం వేరు, ఒక్కొక్కడికి ఒక్క ధర్మం ఉంటుంది అన్నమాట. గొన్న కొన్ని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాగ్ర పటలనే, కొండ గుహలు ఉన్నాయి అందులోకి వెళ్ళి నివసిస్తూ హాయిగా నిద్రపు. ఏం నివసించడానికి కొండ గుహలు లేవా, భవనాలు ఎందుకు, అంతస్తులు ఎందుకు, నీకు పో ఇటువంటి దౌర్భాగ్యుడైన కొడుకు దగ్గర ఉండడం ఎందుకు. వల్కలాచిన కుశాబళులు లేకున్నవే కట్టదుకూల సంగం గులేలా, నార వస్త్రాలు లేవా, ఆకులు లేవా కట్టుకోవడానికి, పట్టు వస్త్రాలు ఎందుకు, మెత్తని వస్త్రాలు ఎందుకు, పాలిస్టర్ వస్తువులు ఎందుకు, రెడీమేడ్ ఎందుకు, అక్కడికెందుకు ఎక్కడెందుకు డబ్బులు కప్పు పెట్టి తగలేసి, చున్నీలు ఎందుకు, గిన్నీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వేస్ట్. ఆయన ఆకులు లేవా, అలములు లేవా, నార వస్త్రాలు లేవా, సగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు. అంతగా చచ్చే స్థితి వస్తే ముష్టెత్తుకు బతుకు పర్వాలా, అలవాటే కానీ ఆల్రెడీ ఏ పుణ్యాత్తురాలు పెట్టకుండా ఉంటుంది, ఏ మాతో పెడుతూనే ఉంటుంది. గోలడంత మంది మాత్రం ఉన్నారు, అందరూ ఏలూరు పోయామంటే ఏ శారదామాతో మరో నేరదామాతో పెడుతుంది అన్నం కాదు, తినేసి బతుకు చాలు ఇక మిగతా వదిలి. స్వాదు జలములను ఉంటవే సకల నదులు, మంచినీళ్ళు తాగాలంటే కాలవల్లో లేవా, చెరువుల్లో లేవా, నదులలో నీళ్లు ఉండవా, ఏ నదీ తీరంలోనూ ఉండవు, హాయిగప్పో అక్కడ మంచినీళ్ళు ఉంటాయి. ఫలరసాదులకు తీయవే పాట పొమ్ములు, చెట్లు ఎన్నో పళ్ళు ఇస్తాయి, ఆ పళ్ళు తిను, చింతాకులు కోసుకో, ఏదో ఒకటి తినబోతు. ధన మదాంధుల కొలువే తపస్సులకు, నీలాంటి తపస్సు చేసుకునేవాడికి ఇంకెందుకు ఈ సంసార బంధం, ఇంకెందుకు నీచులతో స్నేహం, ఇంకెందుకు మహారాజాదిరాజుల దగ్గర తీరి యాచిచ్చి డబ్బు తినే కర్మం. సాధువుల్ని సేవించు చెప్పించాడు, సేవ ససాధు పురుషాన్ జహి కామతృష్ణాం, సాధువుల్ని సేవించు, కామములు కోరికలు విడిచిపెట్టు, తృష్ణ విడిచిపెట్టు, సంసారం మీద ఇతరుల గుణదోషాలు విడిచిపెట్టి నువ్వు చింత చేయవలసింది మాత్రం కేవలం సకల లోకేశ్వరుణ్ణి. లోకేశ్వరుడికి భయం పడు, లోకానికి భయపడం. ఎందుకు భయపడతావు? సేవా కథారసముకు నితరాం పిబత్వం, నితరాం ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క కథని సేవించు, ఆ కథనే తాగు. అమృతం తాగినట్టుగా హేమంత్ సాగర్ గారు చెబుతూ ఉంటే చెవులో వేసుకు తాగి దాన్ని సేవించడం అంటే పదే పదే గుర్తుకు తెచ్చుకో, ఇతరులకు చెప్పు. ఆ విధంగా నువ్వు ఆ కథారసం తాగి కథామృతం గ్రోలి తరింపు. ఏవం సుదోక్తి వశతోపి గృహం విహాయ, యాతో వనో స్థిరమతి గతషష్ఠి వర్ష యుక్తో హరే అనుదినం పరిచిర్యయాతో శ్రీకృష్ణమాప నియతం దశమస్య పాఠాత్. ఇలా పుత్రుడు చెప్పగా చెప్పగా ఆ అద్భుతమైన మాటలు గుండెలలో సూటిగా గుచ్చుకుపోయాయి. ఆహా, ఎంతటి బోధ చేశావు గోకర్ణ పుణ్యాత్మ. గురువు శిష్యుడాయ గురువాయ శిష్యుడు, అది ఇంతకాలం నేను గురువుని అనుకున్నా అంటే తండ్రిని, ఇప్పుడు ఈ గురువు శిష్యుడు అయ్యాడు, శిష్యుడు గురువు అయ్యాడు ఆయన. ఎందుకంటే చిన్నవాడైనా జ్ఞాని గురువు కదా, ఇంతవాడైనా మనకంటే ఎవడు పండితుడు, ఎవడు సరైన తత్వబోధ తెలిసిన వాడు వాడు గురువే. ఆ తండ్రి కంటే వీడు మహాపండితుడు, అందుకని నేనే గురువుని అనుకున్నాను నీకు ఇంతకాలం. నువ్వే గురువు అయ్యావు, నేను శిష్యుడి అయ్యాను. ఇదిగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, అత్యంత భయంకరమైన కీకారణ్యమునకు వెళ్ళిపోతున్నాను నాయన, ఇక ఎవడేమైపోతే అది అనుకున్నాడు. అప్పటికతను వయసు ఎంత? గత షష్ఠి వర్ష, షష్ఠి పూర్తయింది, 60 ఇయర్స్ వెళ్ళినవి. షష్ఠి పూర్తయిందండి, పుష్టి పూర్తయింది, బుద్ధి మాత్రం స్థిరంగా ఉంది, జ్ఞానబుద్ధి. ఎందుకంటే వార్ధక్యంలో ఇంటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అమ్మాయిని వెళ్దామంటే మాత్రం మా ఇల్లు అమ్మాయి బాబాయ్ 2 ఫ్లోర్స్, దాన్ని ఎక్కడ కొద్దుతాం. అందులో వార్ధక్యంలో మా ఆవిడ కాఫీ లేకపోతే నేను ఉండలేను. ప్రతి ఎవరైనా కాఫీ పెడితే కానీ కదలలేడు ఒక ఆయన, మరి ఏం చేస్తాం. మా అబ్బాయి, మా మనవడు, మా కూతురు, వాళ్ళు ఎంత వాళ్ళైనా అనిపిస్తుంది, అవేం అనిపించలేదు ఇతనికి. అందుకే ఏం చెప్పారు, అతనికి స్థిరమతి జ్ఞానబుద్ధి పోల. వెంటనే అడవికి వెళ్ళాడు, రాత్రి దివం తేడా లేకుండా, రాత్రిందివాలు రేయిన్ బోల్డ్. శ్రీకృష్ణ మాప, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర చదివాడు, అది కూడా ఏ స్కంధం అంట, సమస్య పాఠ తత్వస్కంధం అంటే భాగవతంలో కృష్ణ చరిత్ర. అందుకని చక్కగా దశమస్కంధంలో ఉన్న ఆ శ్రీకృష్ణుడి కథలు పాడుకున్నాడు, ఆడాడు, తీర్థాల కింద పాడాడు. మధ్య మధ్యలో పాటలు పాడాలంటే అసలు కృష్ణుడి చరిత్ర అంటే ఆయనకి ఎంతో ఇష్టంట, అందుకే పాడుకున్నాడు అన్నారు. ఆనందంతో కృష్ణ కృష్ణాన్ని పాడేశాడు అనమాట చక్క. అలా పాడిన వాళ్ళందరూ ధరించారు చూడండి మీరు ఎప్పుడైనా. పద్యం పద్యం కింద పాడిన వాడు ధరించారు, పద్యం వచ్చినలాగా చదువుతారు కొంతమంది ఉపన్యాసం వాళ్ళంతా. ఇదే శ్లోకం ఉందరు, ఏ ఉందో అలా చదవకూడదట, పాడమన్నారు కొన్ని పద్యమధ్యులు, అది నియమం. అందుకే జయదేవుడు కూడా ఏం చెప్పాడు, యది హరిస్మరణే తరసమ్మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ మంజుతర కుంజతల కేళి సదనే మంజుతర కుంజతల కేళి సదనే ఇక విలాస రతిరపత హసిత వదనే ఇక విలాస రతిరపత హసిత వదనే నవభవత శోకత శయన సారే నవభవత శోకత శయన సారే ఇక విలాస పుచ్చ కళ్ళక హసిత వదనే ప్రవిశ రాధే ప్రవిశరాతి అని చెప్పాడు. సరసమైన గీతములు అంటే నవరసములతో కూడిన పాటలు రాశాను, నేను పాడుకున్నాను, మీరు కూడా వినండి, తరింతండి అన్నాడు. కృష్ణుడు లేనాడు. ఆ సంతరార్థాలు సారాంశం తర్వాత చెప్తున్నాం. ఆయన అలా పాడాడు, తరించాడు గీత గోవిందంలో. కృష్ణ కర్ణామృతం రాశాడు, లీలాసుకుడు పాడాడు, తరించాడు. భక్త రామదాసాదులు, త్యాగరాజాదులు పాటలు పాడారు, తరించారు. ఎందరెందరో మహానుభావులు భగవంతుడిని భజించారు, కీర్తించారు, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. అందుకే ఈయన కూడా దశమస్కంధం అంత శ్లోకాలని ఈ శ్లోకములు పాడాలి. వాల్మీకి రామాయణం ఎన్ని శ్లోకాలు రాశాడు? 24,000 శ్లోకాలు. ఎన్ని? 24. ఈ 24,000 శ్లోకాలు వాల్మీకి తదవల లవకుశలతో ఏం చేయించాడు? గానం చేయించాడు. మర్చిపోకూడదు, రామాయణ ప్రారంభంలోనే కుశీలవౌ అంటే కుశలవుడు. ఆయన పెట్టిన పేరు కుశుడు, లవుడు అన్నాడు. మనం దాన్ని తిరిగేసి లవకుశుడు అంటున్నాం. కానీ కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఎందుకంటే లవుడు ముందు పుట్టి కుశుడు తర్వాత పుట్టాడు, అందుకని కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఇదేంటండి ఏదో లాజిక్ అంటే, కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు, ఎందుకని చెప్పగలరా? చెప్పండి. డోరు దగ్గర ఇద్దరు నిలబడ్డారు. ముందున్నవాడు ముందు దిగుతాడు, వెనకున్నవాడు తర్వాత దిగుతాడు. కానీ ఎక్కేటప్పుడు ఈ వెనకున్నవాడు ముందు ఎక్కాడు, వాడిని వెనక్కి గంటి ముందున్నవాడు నిలబడ్డాడు. అక్కడ అది రహస్యం. కవల పిల్లల్లో తల్లి కడుపులోకి పెద్దవాడు ప్రవేశించాక రెండో వాడు ప్రవేశిస్తాడు కదా. ఇప్పుడు ఈ రెండో వాడు పెద్దవాడికి అడ్డం పట్టడం వల్ల బయట వచ్చేటప్పుడు చిన్నవాడు ముందుకు వస్తున్నాడు, తర్వాత పెద్దవాడు వస్తున్నాడు. కాబట్టి పుట్టేటప్పుడు లవుడు ముందుకు వచ్చాడు, కుశుడు వెనకొచ్చాడు. అందుకని కుశుడు పెద్ద, లవుడు చిన్న. ఎప్పుడైనా కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు ఏమవుతాడు? చిన్నాడు. వెనక పుట్టినవాడు పెద్దాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోండి. అందుకని కుశీ లవవు అన్నాడు. అందుకని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కుశీలవులు ఇద్దరిని కూడా రామాయణం చదివే కావ్యం కాదు, గానం చేసేది మా పురాణములు ఇతిహాసములు గానమే చెయ్యాలి అని వీణ ఇచ్చి, వీణ మీద ఒక్కొక్క రాగంలో, అన్ని ఒక రాగంలో కాదు రండి, అనేక రాగాల్లో మధురం. వాళ్ళు ఎక్కడ మంద్రస్థాయి, ఎక్కడ తారాస్థాయి, ఎక్కడ మందస్థాయి పాడాలో అలా పాడారండి. మీకు కావాలంటే రామాయణం చూపిస్తాను మీరు. అందులో బాగా రామాయణం మొదలుపెట్టినప్పుడు అన్నమాట ఆశ్చర్యం. వాళ్ళు పాడితే సభలో అలా ఉండిపోయారట. ఒకసారి ఒక రోజు రాముడు పిలిపించి విన్నాడు. అక్కడి నుంచి మొదలన్నమాట, రాముడు వింటూ ఉండగా రామాయణం చదువుతూ ఉంటే పాడుతూ ఉంటే అక్కడి నుంచి అసలు కథ అనమాట, అయోధ్య నగరం ఉన్నది అని కథ మొదలవుతుంది మనకి రామాయణం. అసలు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి దానికి రామాయణంలో? రాముడు కొలువులో ఉండగా లవకుశల్ని వెంటబుట్టుకు వస్తాడు రామ్ మన వాల్మీకి. వాళ్ళు వినిపిస్తారు, రాముడు ఆసనంలో కూర్చొని విన్నాడు. వినడంతో మొదలవుతుంది కథ. అక్కడి నుంచి దశరథ మహారాజు ఉన్నాడు, ఆ వంశం ఇటువంటి 1000 పుట్టారు, నీ కథ అంతా ఎండింగ్ వచ్చి పట్టాభిషేకంతో పూర్తి చేస్తారు. వాళ్ళు పట్టాభిషేకం అయ్యాక రాముడు పొంగిపోయి వాళ్ళని సన్మానించి, మీ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలుసు అంటే తెలియదు అన్నాడు. అయితే ఎల్లుండి మీ అమ్మ నాన్న ఎవరో తెలుస్తుంది అన్నాడు రాముడు నవ్వుతూ. ఆ ఎల్లుండే సీతాదేవి భూలోకంలోకి భూగర్భంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది వాళ్ళిద్దరికి, మా అమ్మ నాన్న అని. ఇంత అద్భుతమైన కథ రామాయణం అంటే. వాళ్ళు పాడారు కాబట్టి మనకి నియమం ఏంటంటే మధురంగా మనం ఇక్కడ అందరం లవకుశలు కుశలగుల్లాగానో లేక నారదుల్లాగా అందరం పాడగలమా? ప్రయత్నం చేయాలంటే భగవంతుడి మీద భక్తితోటి. మనకి భక్తి ఉంటే గొంతుకు వాడేస్తాడండి. ఎందుకు వచ్చినప్పుడు మనం మన గానం భగవంతునికి అర్పణ చెయ్యాలి. అంతేగాని అబ్బనీ తీయని దెబ్బ అంటూ దౌర్భాగ్య పాటలు పాడుకుంటుంటే చివరికి తీయని దెబ్బలు కూడా కాదు, 7 దెబ్బలు మిగులుతాయి. అంతేగాని రబ్బరు గాజులు వేస్తాను, ఏ రబ్బరు గాజులు వేస్తానంటే చివరికి నీ బదులు దెబ్బరు గాజులు, రబ్బరు లేదు దెబ్బలు అలా అవుతాయి. బతులు పవిత్రంగా హాయిగా అంటే అవి కూడా పాడుకుంటారు కదా. ఎప్పుడు ఒకసారి ఎప్పుడు చూసినా మీ దిక్మాల పాటలు కారులో చూస్తావు, ఇళ్లలో చూస్తావు, ఇంట్లో పాటలు చూస్తావు, వాటి మీద ప్రచారాలు, వాటి మీద గందరగోళాలు. 1 ఏమో దీనికి 2.5 3 దానిక మీరు ఇంకా నయ్యం గంటనే కేటాయిస్తారు వాళ్ళకు, ఏ గంట కేటాయిస్తట్లా. అందుకే వాళ్ళకి తంట నరక లోకంలో వాళ్ళకి మంట, కుంభీపాకంలో వంట అనమాట. కాబట్టి ఈయన ఏం చేశాడు, దశమస్కంధంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర నియమబద్ధంగా పాడాడు, పొందాడు, బ్రహ్మానందభరితుడైపోయాడు. శరీరం దగ్గరపొడిచింది, రోమాంచమైంది. కృష్ణ 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 వాసుదేవ పరంధామ అంటూ ఉంటే ఆ శరీరంలో ఏదో తెలియని ఆనందం ప్రవహించేసింది కండి. ఆ ఆత్మదేవుడికి అసలా వెళ్ళిపోయింది. ఇంక తర్వాత ఈ దుందుకారుడు ఏం చేశాడు, గోకర్ణుడు ఏమయ్యాడు, వాళ్ళమ్మ చెల్లెలు కొడుకుని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటేనేగా మరి ఆవిడకేమయ్యిందో తెలుసుకోవాలిగా. రేపు ఆ ప్రకారంగా మళ్ళీ మనం 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. విద్యానామన్వస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందస్రతిజరే దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలతో నిమగ్నానాం దోష్టామురలితువ. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహతా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాపం తతో నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాకృష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళానికి మరొక్కసారి మనం గోకర్ణ చరిత్రలో అడుగుపెడదాం. పరమ పవిత్రమైనది భాగవతం అని తెలియజేసే ఘట్టం ఇది. ఆత్మదేవుడు అనవసరంగా సంసార బంధంలో దిక్కుమాలిన పుత్రుడు కోసం ప్రయత్నం చేసి ఆ పుత్రుడి వల్ల దెబ్బలు తిని అవమానం పాలై చివరికి గోకర్ణుడి సలహా మేరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు. యోగ దీక్ష తపోదీక్ష ఈ రెండు దీక్షలు స్వీకరించాడు. చివరికి ఆయన మోక్షం చేసుకున్నాడు. పవిత్రమైన భాగవతాన్ని గానం చేసుకుని జీవితం చరితార్థం చేసుకుంటాడు. నారద మహర్షి గానం చేసిన ఘట్టం అది. సుఖమహర్షి గానం చేసిన ఘట్టం అది. వేదవ్యాసుడు యావత్ జీవితం ధారపోసి తపశ్శక్తితో పొందిన వరం అది. ఈ కలియుగంలో ఉన్న మానవుల్ని తరింపచేయడానికి కోసం వచ్చిన అత్యంత పవిత్రమైన గ్రంథం ఇది. అటువంటి గ్రంథరాజాన్ని ఉపాసన చేశాడు. ఇక జీవితం లేకుండా చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు, ధన్యుడైపోయాడు. తండ్రి వెళ్ళిపోగానే ఈ కుమారుడు విజృంభించాడు. ఇంట్లో ఎంతో కొంత పిల్లల్ని అదుపులో పెట్టేవాళ్ళు ఉండాలి. సహజంగా వీడు క్రూరుడు, తండ్రికే భయపడ్డ ఉన్న తండ్రి కూడా పోగానే ఇంకేముంది, పూర్తిగా స్వేచ్ఛొచ్చింది. ఏరి కోరి తల్లిని కొడుకుని నెత్తి మీద పెట్టుకుని భర్తని మోసం చేసి బంగారం లాంటి పండు ఆవుకి పెట్టి తద్వారా దరిద్రం సంతానాన్ని నెత్తి మీద పెట్టుకున్న దుంగిలి మొగుడు విడిపోయాక ఉన్న ఆసరా కూడా పోయి ఈ దరిద్ర పుత్రుడితో తట్టుకోలేక నానాయాతలు అనుభవించింది. తండ్రి పోయాక ఇక వీడు విజృంభించాడు. తల్లి దగ్గరకు వచ్చాడు దుందుకారి. ఏమే డబ్బెక్కడుంది పట్రా అన్నాడు. నేనివ్వను అందావిడ. తాళాలు బీరువా తాళాలు ఇస్తావా చంపేనా అన్నాడు. పాపం ఎక్కడ వీడు అనవసరం, నిజానికి ఆవిడికి ఏం డబ్బు అవసరం రా, వీడు ఎక్కడ డబ్బు పాడి చేసేస్తాడు అని ఇబ్బంది రా, నువ్వు ఎలాగో వేసెల కింది తాగుడికేగా పగడేస్తావు అని తీవ్రంగా కొట్టేశాట. పొయ్యిలో పెట్టుకునే కట్టెతోటి తల్లిని కొట్టేశాడు. ఆవిడ కన్నతల్లో పెంచిన తల్లు, అమూర్ఖుడి దృష్టిలో కన్నతల్లే కదా, వాడి దృష్టిలో సొంత తల్లిని అనుకుంటున్నాడు. ఆవిడకినే ఆవిడ తల్లికి తప్ప వీడి దౌర్భాగ్యుడు తల్లిని కొడుకని తెలియదు. ప్రేమగా పెట్టింది, గోకర్ణుడు అవమానించింది వీడిని, ప్రేమగా చూసింది, తిండి పెట్టింది, సజ్జన్నం పెట్టింది. ఈ దౌర్భాగ్యుడిని నెత్తి మీద పెట్టుకుంటే డబ్బు కోసం కట్టెతో కొట్టి పవిత్రం తిష్టతి బ్రూహి, డబ్బు ఎక్కడుందో బీరువ తోడాలు ఇచ్చి ఎక్కడున్నాయో చెప్పు, ఎక్కడెక్కడ దాచావో చెప్పు, ఎక్కడెక్కడ డబ్బుని పాతలేసేవాడి పూర్వం ఇప్పుడు మనం ఎప్పటి ఎలా వేస్తున్నామో అలాగే భూమిలో తవ్వి పాతి పెట్టేవారట. బీరువాల్లోనూ గోడ సందుల్లోనూ కొంత బంగారం కోసం దాచేసేవారట. పిల్లలు పాడి చేస్తే ఎప్పుడన్నా బయటకు వస్తాయని అవన్నీ ఎక్కడున్నాయో చెప్పు. లేదా లత్తయ్య హనిష్యే చేస్తున్నాయి అంటే కట్టె కాల్చి కాలుతున్న కట్టెని పొరవి అంటారు. ఆ పరవితోటి అంటించేస్తాం జాగ్రత్త, వాతలు పెడతా అన్నాడు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కానీ మరి పూర్వం కట్టెలు పోయాయి కదా, ఆ కట్టెలు కాలిపోతున్న కట్టెలు నిప్పుతో మంటలతో ఉన్న కట్టెలు పట్టుకొచ్చి ఒళ్ళంతా వాత పెట్టేస్తా చంపేస్తాను ఏమనుకుంటున్నావు, పట్రా డబ్బు అన్నాడు. దెబ్బకి అల్లిపోయింది. ఈ రాత్రిలోపు డబ్బు పట్టుకొచ్చావో సరే సరే, లేదా నిప్పులేసి కాల్చేస్తాను, రాత్రి వరకు టైం ఇచ్చానని వార్నింగ్ ఇచ్చి కొడుకెళ్ళిపోయాడు. ఈ తల్లికి భయం వేసి ఏం చేయను, భర్త లేడు, పోనీ ఆవు కన్న పెట్టి గోకర్ణుడున్నా కొత్తరుగు రక్షణ, నేనే చేయగలుగుతున్నారా అవమానించేవాడిని, ఎక్కడ నా ముగుడు డబ్బులు ఇచ్చేస్తాడో అని వాడిని వింటేశా అని ఏడ్చి చివరికి ఏం చేసిందిట, ఇంక నేను బతకడం అనవసరం అనుకుంది. అంత స్థితి కల్పించాడు వాడు. ఒక వ్యక్తి చావాలనుకున్నాడంటే అది ఎంత పరాకాష్ఠాలోకించాడు. పుత్ర దుఃఖ కృపే పాత కృతో రాత్రనంగత. వాడు భయపెట్టేసేసరికి ఎన్నో ఆలోచనలు చేసింది, ఎక్కడికి వెళ్ళను, అటెళ్ళనా ఇటెళ్ళనా, ఎవరినైనా రక్షించమన్నా అనుకుని ఇంక చివరికి ఇవన్నీ అనవసరం అనుకుని వాడు వస్తానన్న రాత్రి సమయానికి దొడ్లో బాగా పాడుపడిపోయిన నుయ్యి ఉంది, ఆ నూతిలో దూరు తెచ్చిపోయింది. కూపే పాత, కూపము అంటే పెద్ద నుయ్యి అన్నమాట. ఆ నూ మూతిలో దూకి చచ్చిపోయింది.
ఆశ్చర్యం చేశారా,
పవిత్రుడైన భర్తని ఒక యోగి ఇచ్చిన పండు తింటే సంతానం కలిగి ఎక్కడెక్కడ పడుతున్నారని మోసగించి పాపం చేసి దౌర్భాగ్యరాలైన పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని ఆ సంతానాన్ని పెంచి చివరికి అలా దిక్కుమాలిన మరణం వచ్చింది. ఆ యోగి చెప్పినట్టుగా వినుంటే యోగులు ఇట్లే చెబుతారటండి, వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే, అది మనకు అర్థం కావాలి. అర్థం అవ్వాలంటే అవతల వాళ్ళు గొప్పతనం తెలియాలి. వీడికి తెలియలా, ఎవడో దౌర్భాగ్యుడు చెప్పి అవన్నీ నన్ను వేయడం ఎట్లే అనుకుంది. చివరికి ఇలా అయిపోయింది, దిక్కుమాలిన మరణం పొందింది, కఠోరమైన మరణం పొందింది. ఇది యోగం. ఈ కథ అణువణువుగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కథ. ఈ కథలో స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? ముందు ఆత్మదేవుడికి ఇందులో లోపాలు కదండి. ఎవరి లోపాలు ఏమిటో, ఆత్మదేవుడికి డబ్బు ఉంది. డబ్బున్న వాడు ఏం చేశాడు? డబ్బు దాచేసి ముష్టితో బతికాడు. ఎందుకని? ఈ పిసిని కొట్టుతనం, ఎక్కడ అన్నం పిలిస్తే ఫ్రీగా తెలియడం, ముష్టి వేషం వేసుకుని అడుక్కి తెచ్చి బతికాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళానికి బద్ధకం నేర్పాడు. ఆ ముష్టి అన్నం పెట్టి పెంచాడు. డబ్బేమో ఆవిడేం చేసింది? సౌందర్యానికి వాడింది, సౌందర్య సాధనకి. పిల్లలు లేకపోయారు ఈ పాపం వల్ల, ఎప్పుడు ఎవరికి పెట్టకపోవడం వల్ల. పిల్లలు లేకపోతే సౌందర్యం నిలబడుతున్నది పిచ్చి పీరుగా. ఈయనేమో నీకు యోగి సంతానం కలగడం చెబితే నాకు కలగాలో కలగాలో అని యోగి కాళ్ళొచ్చి కంభం ఉంచాడు. చివరికి ఆయన పండు ఇచ్చాడు. ఆ పండు అయినప్పుడు దూరపాకుడు తినక ఆ భార్యకి ఇస్తే తినకుండా ఆవిడ ఏం చేసింది? గోవుకి పెట్టింది. చెల్లెలి మాట వింది, ఆ చెల్లెలి సంతానాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టింది. చివరికి అన్ని రకాల ఒకదాంతరతోటి చెయ్యరాని తప్పులు అనమాట. ఇవన్నీ బలవత్తరమైన కాల ప్రభావం గ్రహించిన ఒకనొక సద్గురువు యోగీశ్వరుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా నడుచుకోవడం. అందుకే యోగి అంటే మనం ఆయన ఏం చెబితే చెయ్యాలి. యోగులు మన మధ్యలో ఉంటారు, కానీ వాళ్ళు యోగులని తెలుసుకోలేము. వాళ్ళు శ్రేయస్సు చెబుతారు, ఒక్కొక్కప్పుడు కోపగిస్తారు, ఒక్కొక్కప్పుడు తిడతారు, మందలిస్తారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తారు మార్చడానికి. ఎన్ని చెప్పినా యోగం బాగాలేని వాడు యోగిని సామాన్య జీవిగా భావిస్తాడు. మళ్ళా వీడు సంసారి అనుకుంటాడు, చివరికి నశిస్తాడు. అది ఇందులో ఇప్పుడు ఈ మూడో శ్లోకంలో చెప్పిన మాట. ఆ యోగి సంతానములు నీకు సుఖం లేదన్నప్పుడైనా వినాలి, లేదా ఈ పండు మీ ఆవిడకి ఇస్తే పిల్లాడు పడతాడు, దాన్ని మీ ఆవిడ తినదు అన్నప్పుడైనా భార్యని దగ్గరుడు తినిపించాలి. అవేం చేయలే, అదే యోగాలంటారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, తపస్సిభ్యోపితో యోగి కర్మిభ్యశ్చాపితో పతక జ్ఞానిభ్యశ్చాపితో యోగి తస్మాత్ యోగి భవాత్మన. తపస్సు చేసేవాడి కంటే గొప్పవాడు యోగి, కర్మాచరణ చేసేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి, మంచి జ్ఞాని కంటే గొప్పవాడు యోగి. తస్మాత్ కాబట్టి యోగి భవా నువ్వు యోగిక అర్జున. అంటే యోగులు అందరికంటే గొప్పవాడు. యోగి అయితే వాడికి 18 జ్ఞానములు వస్తాయి అని చెప్పారు. ఆ 18 జ్ఞానాలు ఏమిటి అంటే, 1 ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద నియంత్రణ, 2 జ్ఞానం ఏ పుస్తకంలో ఉంటుందైనా అలా అంటే గుర్తుకొచ్చేస్తుంది, ఆ క్షణమే గుర్తుకొచ్చేస్తుంది, 3 ఎవరినైనా చూడగానే వీడెవడో తెలిసిపోయి వాడి నుదుటి రాత్రి బట్టి వాడి గుర్తు కనిపించేస్తాడు యోగి. ఈ 3 ప్రధాన గుణాలు యోగివి. ఇవి కాక 15 గుణాలు ఉంటాయి, మొత్తం 18 గుణములు ఉంటాయి యోగిలు. ఆ యోగికి వ్యతిరేకంగా వెళ్ళారు. చివరికి భర్త ఒక ఇబ్బంది పడ్డాడు, భార్య ఒక ఇబ్బంది పడ్డాడు, చెల్లెలు కొడుకుని నెత్తి మీద పెట్టుకుని ఏమైనా పిలిచింది చెప్పండి. చివరికి రాత్రి వేళ బావిలో దూకి తచ్చి, అందుకే మహాత్ములు ఇలా చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి. ఏమని చెప్పారు ఇక్కడ నాలుగో శ్లోకంలో చెప్తున్నారు, తస్మాత్ గురువాక్యంతు కర్తవ్యం. కాబట్టి గురువుల వాక్యము కర్తవ్యము. గురువు అనగా జ్ఞానస్వరూపుడు. యోగి ఏం చెయ్యాలో చెబుతాడు, మనకి జ్ఞానబోధ చెబుతాడు, భవిష్యత్తు గురించి చెబుతాడు. ఆ మహానుభావుడి వాక్యం, ఆ మహానుభావుడి యొక్క వాక్యం యథాతథంగా ఆచరించు. ఇంక ఎదురు ప్రశ్నించడం సరే అయిపోయింది. చివరికి దుర్మరణం పాలైపోయింది, పిశాచమై అల్లాడిపోయింది బాబు. ఇవేమీ తెలివి గోకర్ణుడికి. తండ్రికి బోధ చేశాడు, తల్లి ఎలాగో ముందు నుంచి ఇంతగా మాట. అందుకని తీర్థయాత్ర బయలుదేరాడు. గోకర్ణ తీర్థయాత్రార్థం తీర్థతో యోగ సంస్థిత న దుఃఖం న సుఖం తస్యన వైది నాపి బాంధవగా. పరమయోగ నిష్ఠుడు గోకర్ణుడు తీర్థయాత్రగా బయలుదేరాడు. తీర్థయాత్రలు చేస్తూ కాశీ గయా ప్రయాగాది సమస్త యాత్రలు చేశాడు. దారిలో ఒక చోట వీళ్ళ ఊరి బాడు తగిలాడు. తగిలి గోకర్ణ మహానుభావ పురాశగా ఉన్నావు అంటే నేను బానే ఉన్నాను, మా తండ్రి గారు నా మాట ప్రకారంగా ముందే అడుగుకు వెళ్ళిపోయాడు. యోగాభ్యాసంతో భాగవత పఠనంతో శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన గురించి తెలుసు, పాపం వెర్రి బాగుంది. మా అమ్మలా ఉన్నది, మా సోదరుడు ఎలా ఉన్నాడని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన నువ్వు ఇల్లు వదిలిపెట్టావు, ఆ ఇల్లే శ్మశానం అయిపోయింది, ఏం చెప్పమంటావు? పరమపూజ్యుడు చదువుకున్నవాడే నీ తండ్రి, డబ్బు మాత్రం బాగా మూటగట్టాడు, ఏం సుఖపడలా. కానీ చివరి క్షణాలలో నీ మాట విన్నాడు, అడవికి పోయాడు, భాగవతం పారాయణ చేస్తున్నాడు. నీ అమ్మే దురదృష్టవంతురాలు, నిన్ను గోవుపుత్రుడని అవమానించిన పాపం అనుభవించిందో ఏమిటో, నీ సోదరుడు పుంజుకారుడు కట్టితో కొట్టి రాత్రికి పగల పెడతానని బెదిరిస్తే ఈ దుర్మార్గుడు అన్నమాట ప్రకారం చంపుతాడేమోనని బలాత్కారంగా నూతిలో దూకి చచ్చిపోయింది. పాప అలా దుర్మరణం పాలైపోయిందిగా ఆ బుంధులి అనగానే ఆయన మిత్రుడు శత్రువు లేడు. ఆయనకి సుఖం లేదు, దుఃఖం లేదు, రాగద్వేషం లేదు. రాగద్వేషాలు ఉంటే కష్టం వస్తే ఏడుస్తాం, సుఖం వస్తే పొంగిపోతాం. ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటాయి, కానీ వాటికి అతీతుడు కదా అయినా. అందుకని దుఃఖం సుఖం లేవు. కానీ పాప పెంచిన తల్లి కాబట్టి ఆవిడికి ఏదో ఓటు తీయాలనుకున్నాడు. దుఃఖేష్వను తిరిగిన మనగా సుఖేటు విగత స్పృహగా వీతరాగ భయత్రోగగా స్థితధీరు ముని రుచ్యతే. ముని అంటే వాడు ఎవరు అంటే దుఃఖేషు అనుత్రిగ్న మన. దుఃఖం వస్తే అయ్యబాబో హే బాబో అని ఆడవపడతాడు. ఏదన్నా కష్టం వస్తే ఉద్విగ్న మనస్కుడైపోయి గొల్లును గోడ పెట్టి ఎలా వచ్చిందో ఈ కష్టం, ఈ కష్టం నుంచి బయట పడలేమేమో అని ఏడవకూడదు. అప్పుడే ధైర్యం వహించాలి, ఉద్విగ్నతకి గురివ్వకూడదు. మానసిక ఆందోళన పనికిరాదు. ఇంకా సుఖం వచ్చినప్పుడు నాంత గొప్ప లేదు, నేనే గొప్ప, నా వల్ల వచ్చే సుఖాలనుకోండి. సుఖము నీ వల్ల రాలా, దుఃఖం నీ వల్ల రాలా, ఈ రెండింటికి అతీతంగా ఉంటుంది. రాగ ద్వేషాలు పురాగాలు వీటన్నిటినీ జయించాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞ అన్నారు వాడు, స్థితధీహి అన్నారు. అటువంటి స్థితప్రజ్ఞుడు గనక తల్లి చచ్చిపోయినట్టు, తండ్రి చచ్చిపోయినట్టు దేనికి ఏమి బాధపడ్డా. కానీ శత్రుమిత్రులు లేకపోయినా కర్తవ్యం ఒకటి ఉంటుంది. నానుకున్నవాడు చచ్చిపోతే వాడికి వెంటనే పిండ ప్రదానం చేయాలి.
అందుకని
తల్లికి వెంటనే పిండ ప్రదానం చేసేసాడు, కర్మకాండ చేసేసాడు, మళ్ళీ యథాప్రకారంగా తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు.
అన్నిటికీ అతిరేకంగా దిక్కుమాలిన పీరుడు డబ్బు ఎక్కడుందో డబ్బు చెప్పకుండా చచ్చింది పీరు గారు తల్లిని తిట్టుకున్నట్టు.
ఎక్కడెక్కడో పాత్రలు దాచిందని తెలుసు వాళ్ళమ్మ, ఆ డబ్బు పాత్రలు ఎక్కడున్నాయో తెలియదు. అందుకని కసితో దిక్కుమాలిన పీరు గారు దిక్కుమాలిన పీరు గారు ప్రసాద్ తిట్టుకున్నాడు. కసి వచ్చింది ఆ డబ్బు ఇచ్చిపోవాలి అది ఆయన కోరిక. సరే ఇప్పుడు తల్లి పోయింది కనుక తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సొమ్మె ఉందో చూశాడు. దక్కినవి దక్కాయి, దక్కని ఎలాగో దక్కదు కదా, ఎక్కడ పాతి పెట్టాయో ఆ సొమ్ములు కనపడలేదు. కానీ బీరువాలో ఉన్న ఈ బంగారపు నగలు, గిన్నులు, వెండి సామగ్రి, ఇంకా రకరకాలైన పదార్థములు ఇవి మాత్రం దొరికాయి. వాటన్నిటినీ మూట కట్టేసుకున్నాడు. మూట కట్టుకుని వేస్యల్ని ఇంట్లోనే పెట్టేశాడు. ఐదుగురు వేస్యల్ని తీసుకొచ్చేస్తాడు ఊరుపాటి కులటలు. డబ్బిస్తే సుఖమిచ్చే చండాలకు పీలుగుల్ని తీసుకొచ్చాడు, పాపిష్ఠురాళ్ళని తీసుకొచ్చాడు. బహరు కాదు ఐదుగురు. దుందుకాలిష్టత్తు పంచపన్యవధూ అత్యుగ్ర కర్మకర్త తత్పోషణ విమూఢీ ఐదుగురు వాడు. వాళ్ళకి తాగుడు నిత్యం పెట్టల మహోత్సవం. డబ్బు ఇవి తప్ప మరేం అక్కర్లా. అటువంటి దౌర్భాగ్యురాలను తీసుకొచ్చి ఈ పవిత్రమైన ఇంట్లో పెట్టాడు. ఆ ఇంట్లో అంత పూర్వం వాళ్ళ నాన్న యజ్ఞాలు చేశాడు, వ్రతాలు చేశాడు, ఎన్నో పవిత్రమైన సంధ్యావందనాది కార్యక్రమాలు చేశాడు. అటువంటి ఇల్లు అంత పూర్వం ఈ ఆత్మదేవుడి తండ్రి సంగతి చెప్పేక్కర్లా. ఆ ఇల్లు నిత్యం నైమిష్ఠిక కార్యక్రమాలతో నైష్ఠిక కార్యక్రమాలతో నడిపిన ఇల్లు. ఆ ఇంట్లోకి దిక్కుమాలిన దౌర్భాగ్యస్థురాన్ని తీసుకొచ్చాడు పొలటలు. ఇప్పుడిగా వీళ్ళని పోషించాలిగా ఈ డబ్బులని వాళ్ళు ఖర్చు పెట్టాడు. అప్పుడప్పుడు వాళ్ళు సామగ్రి అడుగుతూ ఉంటే ఆ సామగ్రిని సంపాదించాలి, దానికోసం వీడు ఎన్ని పాపాలు చేయాలి అన్ని చేశాడు. క్రూర కర్మాచరణ మొదలెట్టాడు, దొంగతనం మొదలెట్టాడు, దారి కాచాడు. మహానుభావులు పెడుతూ ఉంటే వాళ్ళ తరకాలు బుర్రకాయలు మొదలుపెట్టేశాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి కొళ్ళదోపుగా వాళ్ళ చేతుల్లో పోసేశాడు. ఇలా చేస్తూ ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. ఒకనాడు ఈ కులటలంతా కలిసి వాడి దగ్గరికి వచ్చారట. ఎందుకురా నువ్వు దౌర్భాగ్యుడివి, నీకంటే ఎంతో పూర్వం ఉన్నవాడే నయ్యం బాబు, వాడు మేము అడిగితే 7 వరాలు నగలు తెచ్చాడు, నువ్వు ఇక్కడికి బోల్డ్ డబ్బు వస్తుంది తీసుకొచ్చావు, నీతో పాటు అట్టే పెట్టేసుకున్నావు, మమ్మల్ని ఇలా ఉంచుకున్నావే గాని కావలసిన సామగ్రిని అందించావా అన్నారు. ఇదేమిటో మా అమ్మను కూడా బెదిరి చంపేశాను, మీరు పగలబెట్టి నగలన్నీ మీకు ఇచ్చారు కదంటే ఆ నగలే సరిపోతాయి. వాళ్ళకి ఏం సరిపోవు, ఎంత డబ్బు ఇచ్చినా డబ్బు 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 అని అదొక పంపు వాడు. మరి ఏం కావాలి, రాజుగారి ఖజానా తొల్లగొట్టి మంచి ఆ జావడి సామగ్రి పెట్టుకురా అన్నారు. జవహరి అంటారే సామాన్యమైన రాజుగారి దగ్గర అలాంటి జమీందారు దగ్గర ఉంటాయి అనగానే సరే అని అన్నాడు. కామంధుడు రాబోయే మృత్యువుని గ్రహించలేకపోయాడు. ఈ ఆభరణాలు సంపాదించడానికి ఇంట్లోంచి బయలుదేరాడు. బయలుదేరి రహస్యంగా దారిలో ఏవో దొరికిన వాళ్ళు కొల్లగొట్టుకుంటూ పెద్ద పెట్టిన రాజుగారి ఖజానాకే కట్ట వేసేస్తాడు. ఫైనల్ పోయే కాలం వచ్చిందని తెలుసుకోలేకపోయాడు. జాగ్రత్తగా రాజుగారి ఖజానాలో భూమి గర్భం నుంచి కన్నం వేసుకుంటూ వెళ్ళాడు. వాడి అదృష్టం కూడా తాత్కాలికంగా ఫలించింది. ఖజానా కన్నం పడింది. అందులో వీడు మోయగలిగినన్ని నగలు ఒక పెద్ద భూతాన్ని వేసేశాడు. అమూల్య ఆభరణం.
వేసింది, విలువ చేసింది, నగలు ఓటు పెట్టి ఆ రోజు అంటే ఇప్పుడైతే కనీసం 5-6 కోట్ల డాలర్లు విలువ చేసే సామగ్రి అనమాట. అవన్నీ మూట కట్టి కన్నంలోంచి బయటకు వచ్చేసాడు, జాగ్రత్తగా బయటకు వచ్చేసాడు ఇంటికి. ఇంటికి రాగానే వేశ్యలు మూట పట్టుకొస్తుంటే తీసుకొచ్చా రహస్యంగా అడిగితే తలుపేసేయండి తలుపేసాడు అన్నాడు. ఐదుగురు తలుపేసేశారు. వాడు ఆ గోతం మోటిప్పాడు. మేము గడపూరంలో ఉన్న రోజుల్లో మేము మా ఇంట్లో ఎదురుగుండా ఒక ఆయన ఉండి పెడతాము. ఆయన శంఖ ఊదినా ఏమి వినపడేది కదా. ఆయనకి ఇద్దరు కొడుకులు, 3 భార్యల్లో 1 భార్య వల్ల పుట్టిన 2 కొడుకులు. ఈ 2 కొడుకులు తీసుకుని సాయంకాలం సంతకు వెళ్ళిందిరేవుడి. సోమవారం సంతలు ఇప్పుడు కూడా పల్లెటూళ్ళకి సంతలు కలిసి తెచ్చింది. భలే తణుకులు ఆదివారం ఏదో మొత్తం గడపూరులో సోమవారం సంత. ఈ కొడుకుల్లో పెద్ద కొడుకు గోతం నడకత తెచ్చినవాడు దీని బయలుదేరేవాడు. దీనికి వినపడింది కదా. సాయంత్రం 6 దాటాకే పంతలు ఏముంటాయి, అందరూ ఏరేసి కూర్చుని తొచ్చులతో తేందేవాడు. ఈయన వచ్చేవాడు. ఈయన గురించి వాళ్ళందరికీ ముందే కనిపెట్టేసి తెలుసుకోవడం రోజు తరువాత వస్తాడని వంకాయలు పెద్ద కుప్ప ఉండేదన్నమాట. ఈ కుప్పంతా ఎంత చేస్తామని అడిగేవాడు. వాళ్ళు పైకి తెచ్చేసేవాడు ఈయన వినపడదని అని దిక్మాలకుని కదా. నేను చెప్పిన దానికంటే బండ పూజలు పెట్టేవారు ఇంకా అంతకంటే నేను పెట్టలే అని తిట్టుకుంటూ 5 రూపాయలు అని పావలాకిస్తావు అని మరి తెగ తిట్టి చూడు మొత్తం మీద 1 రూపాయకు 1 రూపాయకు అవంతరం ఏముంటావు అది పుచ్చొచ్చులే అవతలు వదిలేసిపోదాం అనుకున్నవాళ్ళు. వీడు లోభిత్తం తెరిపెట్టేవాడు సర్లే తీసుకుపో 1 రూపాయకు 1 రూపాయకు అనేవారు. ఒరే అని 1 రూపాయి ఇచ్చేసి వాడికి కొడుకు చెప్తే ఈ గోతా తిండా కట్టేసి గోతం పోటు పెట్టి పక్కన ఇచ్చేవాడు. ఇంకో గోతం ఈ చిక్కుడు కాయలంతా ఎంత ఇస్తావు అది కూడా అలాగే 1 రూపాయకు 1 రూపాయకు మాట్లాడేసేవాడు. అవన్నీ ఇంటికి వెడితే ఇంకేముంటుంది. అలాంటివన్నీ ఓట్లు కట్టి ఓ పాతిక వస్తాను చెప్పి ఈ వస్తాలన్నీ కొడుకులు గాడిదల్లాగా ఇటువంటి ఇటువంటి మూట కట్టి వేసుకుంటే 2 కొడుకులు కోసుకొచ్చేవాడు ఇంటికి. వాళ్ళ ఆవిడకి ఎంత ఓపికండి. వాళ్ళు తెగ తిట్టి అంతా కలిపి 5-6 రూపాయలతో సంత చేసి తీసుకొచ్చిన ఈ సామాన్ అంతా వేసి ఈ వంకాయ ఇలా కోస్తే ఇక్కడ కూర్చో అలా కోస్తే అక్కడ కూర్చో ఈ ఒక కాయలు చెప్తే ముక్క కనపడేది అనమాట. మిగతా కూర్చే పురుగులు ఆ కాస్త ముక్క ఓ బట్టనెట్టి ఇలా మొత్తం మీద ఏమైతేనే బస్తాడు తెస్తే ఆ బస్త వాడు మోస్తూ తెస్తే ఆవిడ మొత్తం మీద చూస్తూ చూస్తూ ఆ చచ్చు పుచ్చులు ఏరి అవన్నీ కలిపి 2 కేజీలు కూరగాయలు అవి వండేవి. మా తమ్ముడు కాస్త ఏమమ్మా ఏ దిక్వాళ్ళు కూరగాయలంటే తాజా కూరలు తిని మీరు పెద్ద బలిసారు పుచ్చు కూరలు తిని మిమ్మల్ని అమ్మకపోయా అనేవాడు. ఇలా మొత్తం సోమవారం వచ్చినట్టు ఒక 14 బస్తాలు వచ్చామన్నమాట 5 రూపాయలు. మేము 5 రూపాయలకి ఖచ్చితంగా తలప కేజీ తెస్తే అలాగే ఎందుకు చెప్తానంటే ఆ బస్తాలు తగిన వాళ్ళ ఆవిడ తెచ్చారా ఇంట్లో కూతుళ్ళు తల్లి కూడా ఈయన తెచ్చేసా చూసారు ఎన్ని బస్తాలు తెచ్చాను అని పాపం మమ్మల్ని చూసి మీరు తెచ్చారు ఏం తెచ్చారు అని కొడతాను తచ్చేలోకాన్ని ఉన్నాడు కట్టి వీడు అలాగే తెచ్చారా తెచ్చారా అని వేసి అడిగితే తెచ్చా తెచ్చా చూడండి ఓటిప్పా. కానీ వీడు తెచ్చిన పుచ్చుకూరలు చచ్చుకూరలు వంకాయ కూరలు ఎండిపోయిన బెండకాయలు కాదు. ఆ బెండకాయలు ఎండబెట్టి మళ్ళీ విత్తనాలుగా వేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి బెండకాయలు కాదు అమూల్య ఆభరణాలు నవరత్వోజ్వల కాంతివంతమైన హారాలు బడిహారాలు కిరీటాలు భుజకీర్తులు కాలిగజ్జలు దండపింతూరాలు కంకణాలు ఇవన్నీ చూసి వాళ్ళకి మూర్చొచ్చి పెడుతున్నాడు. అయ్య బాబో అన్ని నగలు అన్ని నగలని గుండెలు బాగేసుకున్నాడు. అవన్నీ జాగ్రత్తగా దాచేశారు. ఇంకా పూట వాడిని ఎంత ఆనందం పెట్టేశారు. ఇప్పుడు ఆ రాత్రి వాడిని నిద్రపోతుండగా వాడిని ఇలా అనుకున్నారంట. బాగా అలసిపోయిన తర్వాత వాడు పడుకు నిద్రపోతుంటే బహు వ్యక్త చెయ్యం దృష్ట రాత్రం ఆ రాత్రికి వాళ్ళు అనుకున్నారు ఈ డబ్బును చూసి వీడు భయంకరమైన దొంగతనం చేశాడు. రాజుగారి ఖజానా కొల్లగొట్టి నగలు నాణ్యాలు అద్భుతమైన డబ్బంతా పడుకొచ్చేశాడు. ఇది మామూలు కావు. ఇక్కడే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు వీడిని పట్టుకుంటాడు. అప్పుడు వీడితో పాటు ఉన్నందుకు మనకు కూడా ఊరి శిక్ష. దొంగ సొత్తు అనుభవించిన వాళ్ళందరికీ వాటాదారులందరికీ పడుతుంది. పైగా వీడి గురి శిక్ష ఇస్తే మనకు గురి శిక్ష అంటే అవద్యం వస్తారు, డబ్బులు లాగేస్తాడు రాజుగారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీడికి మరణ శిక్ష తప్ప సుస్పష్టంగా అనుకున్నాడు. మారు ఈ స్టేట్ తీసుకుంటే గ్యారంటీగా వీడికి మరణ శిక్ష వస్తుంది. ఈ డబ్బుని రక్షించుకోవాలి, మనం సుఖపడాలి. ఏం చెయ్యాలి? అసలు వీడిని మనమే చంపేసి ఈ డబ్బు వచ్చి ఇంకో దేశం పోతే, ఈ దేశం వదిలిపోతే మనకి డబ్బుకి డబ్బు మిగులుతుంది, ఈ పెంట పోతుంది. ఈ డబ్బుతో మనం యావత్ జీవితం సుఖం ఉండదు. ఇంకా ఎంత సుఖపడచ్చో అంత సుఖపడచ్చు అనుకున్నారు. ఎందుకని? ఈ స్టేట్ లో ఉంటే ప్రమాదం కానీ వీడి రాజ్యం ఇంకో రాజ్యాన్ని పోతే మనకి ఏముంది? ఏం చేద్దామని ఏం చేద్దామని ఆలోచించారు. అందులో ఒక తండ్రి వీడిని రేపు పొద్దున్న బాగా తాగించేద్దాం, ఆవుడు మీకుల్లో ఏదైనా చేద్దాం అనుకున్నాడు. కానీ మర్నాడు రాత్రి, రే నీతో కలిసి తాగాలనుకుంటున్నాం, మంచి మద్యం పట్టకరామన్నాడు. వీడు పట్టుకొచ్చాడు మద్యం. ఆ మద్యం బాగా తాగించేశాడు. ఆ తాగేసి వివసుడై పడిపోయాడు ఒళ్ళు తిరిగకుండా. వెంటనే వాడిని మంత్రానికి తాళతో కట్టేశాడు. మామూలు మంత్రం కాదు, మూలక మంత్రం అడిగింది.